आप सुन रहे हैं रेडियो रवीश।
नमस्कार, मैं रवीश कुमार। दिस पॉडकास्ट हैज बीन जनरेटेड बाय आर्टिफिशियल इंटेलिजेंस। द वॉइस यू विल नाउ हियर इज नॉट माइंड बट जनरेटेड बाय अ मशीन। वी आर ट्राइंग टू रीच न्यू ऑडियंसेस एंड दस मेकिंग यूज ऑफ व्हाट एआई हैज टू ऑफर। देयर माइट बी सम ट्रांसलेशन रिलेटेड इन एक्यूरेसीज। इन दैट केस प्लीज रेफर टू आवर मेन वीडियो।
హలో, నేను రవీష్ కుమార్. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి తక్కువ విరాళాలు అందాయని, ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ విరాళాలు అందుకున్నాయనేది నిజంగా నిజమేనా? మీకు కూడా వాట్సాప్లో ఇలాంటి పోస్టులు వస్తున్నాయా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టులన్నీ కొట్టిపారేసిన సుప్రీంకోర్టులో నిలవని వాదనలు ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక్కడ మధ్యతరగతి అమ్మానాన్నలు ఈ మురికినీటిని మురికినీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించి గంగాజలంగా మార్చి హౌసింగ్ సొసైటీలు, వాట్సాప్ గ్రూపులతో సంబంధమున్న వ్యక్తులు పవిత్ర జలంలాగా వినియోగిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతున్న లాజిక్ను హోంమంత్రి అమిత్ షా కూడా ప్రతిధ్వనించడం ప్రారంభించడం ఆందోళనకరం. ఈరోజు ఈ వీడియోలో మధ్యతరగతి యొక్క ఈ వేదాంతాన్ని మేము చర్చిస్తాము. వారు హిందూ ఆనందంగా భావించే దానిలో మునిగిపోతారు. అదే తర్కంతో వారు కొన్నిసార్లు ద్రవ్యోల్బణానికి మరియు కొన్నిసార్లు నిరుద్యోగానికి మద్దతు ఇస్తారు. ఈ వైరస్ ఏదైనా తార్కిక సమాజానికి ప్రమాదకరం. ఇది చాలా అబద్ధాలను కలిగి ఉండటం ద్వారా మతపరమైన లేదా ఆధ్యాత్మికంగా మారదు, బదులుగా అది నేరంగా మారుతుంది. అందుకే మనం దాని గురించి వివరంగా మాట్లాడుతాము. అయితే అదానీజీ గురించి కూడా కొంచెం చర్చిద్దాం. బ్లూంబెర్గ్ నుండి వచ్చిన ప్రాథమిక వార్త ఏమిటంటే, అమెరికాలోని లంచం కేసులో అతని ప్రవర్తనను దర్యాప్తు చేయబోతున్నారు. గౌతమ్ అదానీకి చెందిన కంపెనీ లేదా కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఇంధన రంగానికి సంబంధించిన ప్రాజెక్టును దక్కించుకోవడానికి భారతదేశంలోని అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపించారు. వాషింగ్టన్ న్యాయ శాఖ యొక్క మోసం యూనిట్ మరియు న్యూయార్క్ యొక్క తూర్పు జిల్లా న్యాయవాది ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అటువంటి విచారణ గురించి తమకు తెలియదని అదానీ గ్రూప్ బ్లూంబెర్గ్ న్యూస్కు తెలిపింది. బ్లూంబెర్గ్ నుండి వచ్చిన వార్త ఇది. వారి గురించి ఏదో లేదా మరొకటి వస్తుంది, కానీ ఏమీ జరగదు. అమెరికాలో సోదాలు కొనసాగుతున్నాయి, కానీ భారతదేశంలో మాత్రం విరాళాల ఆటలో కార్పొరేట్లు, అధికార పార్టీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. దీని తర్వాత కూడా అంకులు ఓటరు వల్ల ప్రతిపక్షాలు లాభపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. 2017లో ప్రతిపక్షాల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని ప్రవేశపెడితే దానికి ప్రధాన మంత్రి విక్రోప కళ్యాణ్ చందా యోజన అని పేరు పెట్టి ఉండాల్సింది. అతను దానికి పేరు పెట్టాలి మరియు ప్రతి బంధానికి అతని చిత్రంతో ఒక బ్యాగ్ తయారు చేసి ఉండాలి. దాడులు చేసి బాండ్లు కొనే చర్చ, బాండ్లు కొని కాంట్రాక్టులు తెచ్చుకోవడం, నష్టాల్లో ఉన్న డజన్ల కొద్దీ కంపెనీలు ఇంకా బాండ్లు కొంటున్నాయన్న మాటలు, ఇలా వాట్సాప్ పోస్టులతో చాలా ప్రశ్నలు మాయమయ్యాయి. ఈ ఆనందానికి కారణం ఏమిటి? ఎవరి డబ్బు పెట్టుబడి పెట్టారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ బీజేపీకి తక్కువ వచ్చింది, ప్రతిపక్షానికి ఎక్కువ వచ్చింది అనే సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. మేము అలాంటి సందేశం గురించి మాట్లాడుతాము. దీని వాదనలు, ఈ వాదనను ఎవరు నమ్ముతారని మీరు ఆశ్చర్యానికి గురిచేస్తారు, కానీ నమ్మే వారు తక్కువ మంది లేరు. ఈ పోస్ట్ ప్రకారం బీజేపీ 18 రాష్ట్రాలు మరియు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దానికి 11,500 కోట్ల విలువైన విరాళాలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని 18తో భాగిస్తే రాష్ట్రానికి 638 కోట్ల విలువైన విరాళాలు అందాయని మీకు లెక్క వస్తుంది. ఈ పోస్టులో మొదటి మోసం ఏమిటంటే, బీజేపీకి 11,500 కోట్లు రాలేదు, 6,000 కోట్లు అందుకుంది. ఇప్పటికీ వాట్సాప్ పోస్ట్ ప్రకారం తృణమూల్ ఒక రాష్ట్రంలో పాలిస్తుంది మరియు అది 3,214 కోట్ల విలువైన విరాళాలను అందుకుంది. బీజేడీ ఒక రాష్ట్రంలో పాలిస్తుంది మరియు అది 1,550 కోట్ల విలువైన విరాళాలను అందుకుంది. అంటే ఒక్కో రాష్ట్రానికి 5 ప్రాంతీయ పార్టీల కంటే తక్కువ విరాళాలు బీజేపీకి అందాయి. ఇది పూర్తి మోసపూరిత వాదన. ఇది సరిపోకపోతే ఇప్పుడు మరొక లెక్కను పరిగణించండి. గత 5 ఏళ్లలో బీజేపీకి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఒక్కో ఎంపీకి విరాళాలు లెక్కిస్తే ఒక్కో ఎంపీకి బీజేపీకి 20 కోట్లు, కాంగ్రెస్కి అంతకంటే ఎక్కువ విరాళాలు 27.3 కోట్లు వచ్చాయి. తృణమూల్కు 73.68 కోట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు ఒక్కో ఎంపీకి 200 కోట్లు వచ్చాయి. బాండ్ల వెనుక ఉన్న అవినీతి నుండి మీ దృష్టిని మరల్చడానికి ఇలాంటి మోసపూరిత వాదనలు జరుగుతున్నాయని అర్థం. ఈ లాజిక్ మేఘనాథ్ని కూడా గందగోళానికి గురి చేసింది. ఈ తర్కం ప్రకారం ఎక్కువ దోపిడీ చేసిన దొంగల ముఠా తమ ముఠాలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నందున వారు తక్కువ దోచుకున్న ప్రతి ఒక్కరినీ ఒప్పించగలరా అని అతను ఆశ్చర్యపోతున్నాడు. ఏ కోణం నుండి చూసినా ఈ తర్కం లోతుగా లోపభూయిష్టంగా ఉంది. ముందుగా ఒక పార్టీకి ఉన్న ఎంపీల సంఖ్య ఆధారంగా విరాళాలు కేటాయిస్తారని బాండ్ల నిబంధనలలో ఎక్కడా పేర్కొనలేదు. ఒక్కో ఎంపీ లేదా ఎమ్మెల్యేకు విరాళాలు ఇవ్వబడవు, గెలిచిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా పంపిణీ చేయబడవు. ఇది ఇంతకు ముందు కాదు. మరియు ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీ ఎక్కువ బాండ్లను పొందుతుందని చట్టంలో పేర్కొనబడలేదు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో అభ్యర్థులను పోల్చి చూస్తే కాంగ్రెస్ మరియు బీజేపీలు దాదాపు సమానంగా విరాళాలు పొందాయి. అయితే కాంగ్రెస్ కంటే బీజేపీకి 4 రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ప్రత్యేకించి బీజేపీ 437 మంది అభ్యర్థులను నిలబెట్టింది మరియు బాండ్ల ద్వారా 1660 కోట్ల విరాళాలను అందుకుంది. ఇది ఒక్కో అభ్యర్థికి 3.9 కోట్లకు సమానం. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ 423 మంది అభ్యర్థులను నిలబెట్టింది మరియు ఒక్కో సీటుకు 90 లక్షల చొప్పున 388 కోట్ల విరాళాలు అందుకుంది. మొత్తం బాండ్లలో 95% బీజేపీకి అందాయి. ఇది ప్రశ్నను లేవనెత్తుతుంది, ఇది నిజమని ప్రజలు నిజంగా నమ్ముతున్నారా? హౌసింగ్ సొసైటీలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు వైద్యుల మధ్య వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ కథనం వ్యాపిస్తున్నందున ఈ సమస్య తీవ్రంగా పరిగణించబడాలి. హోం మంత్రి అమిత్ షా నుండి వాట్సాప్ పోస్టులు మరియు ప్రకటనలు సమలేఖనం చేయడం ప్రారంభించినప్పుడు ఈ వాదనను నవ్వుతూ కొట్టిపారేయడం ఒక ఎంపిక కాదు. చాలా మంది ఈ వాదనను సీరియస్గా తీసుకోవడం ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. ఇండియా టుడేతో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా విచిత్రమైన వాదనను వినిపించారు మరియు కోట్, మేము అధికారంలో ఉన్నందున బీజేపీ లాభపడిందనే అభిప్రాయం ఉంది. మొత్తం 20,000లో బీజేపీకి సుమారు 6,000 కోట్ల బాండ్లు వచ్చాయి. కాబట్టి 14,000 బాండ్లు ఎక్కడికి పోయాయి? అత్మ్కి 1600 కోట్లు, ఏన్కి 1400 కోట్లు వచ్చాయి, బీఆర్ఎస్కు 1200 కోట్లు, బీజేడీకి 775 కోట్లు, డిఎంకేకు 639 కోట్లు వచ్చాయి. మొత్తంగా 13 రాష్ట్రాల్లో 303 ఎంపీలు, 11 కోట్ల సభ్యత్వాలు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు 35 మంది ఎంపీలు ఉన్నారని అనుకుందాం. వారి వద్ద 300 ఉంటే 20,000 కోట్లు, బీఆర్ఎస్ 40,000 కోట్లు, ఇది మాకు 303 ఎంపీలు మరియు 6,000 కోట్ల విలువైన బాండ్లను కలిగి ఉంటుంది. 242 మంది ఎంపీలు 14,000 కోట్ల విలువైన బాండ్లను పొందారు. న్యూస్ యాంకర్ రాహుల్ కన్వాల్ ఈ లాజికల్ రీజనింగ్ను ప్రశ్నించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ లాజిక్ వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతుందని బహుశా యాంకర్కి కూడా తెలియకపోవచ్చు. ఈ రోజు ఉదయం నాకు తెలిసింది. ఒక పార్టీ తన ఎంపీలు లేదా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బాండ్లను స్వీకరిస్తుందని బాండ్ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని స్పష్టంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. అమిత్ షా తార్కికం ప్రకారం కొత్తగా ఏర్పాటైన పార్టీకి 0 బాండ్లు అందుతాయి లేదా 1984లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే లభించాయి, దానికి 2 బాండ్లు మాత్రమే అందుతాయి. ఎన్నికలకు కీలకమైన స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్ను సృష్టించనందున అలాంటి నియమం ఉండదు మరియు ఉనికిలో ఉండదు. ఇదిలా ఉండగా ఎంపీల సంఖ్య కారణంగా బీజేపీకి 6,000 కోట్లు వచ్చాయని అమిత్ షా సూచించారు. ఈ అంశాన్ని యాంకర్ సవాలు చేయలేదు. అలాంటి రూల్ లేనప్పుడు దీని ఆధారంగా బాండ్ల జారీని ఎందుకు సమర్థించుకోవాలి? బీజేపీకి 50%, కాంగ్రెస్కు 11% మాత్రమే విరాళాలు అందాయని ఎస్బీఐ గణాంకాలు చెబుతున్నాయి అని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ల కేటాయింపులో స్పష్టత మరియు న్యాయమైన ఆవశ్యకతను నొక్కిచెప్పిన విరాళాలలో వచ్చిన అసమానతలను ఎత్తిచూపారు. శాతాలను పరిశీలిస్తే మనం దాదాపు 1/3, బీజేపీతో సహా మిగిలిన ప్రజలు 2/3 మంది ఉన్నారు. అయినప్పటికీ విరాళాల రూపంలో వారు 50%కి పైగా పొందారు. వారికి అంత డబ్బు ఎలా వస్తుంది? పెట్టుబడిదారులు లేదా ఇతర కంపెనీలు ఎలా విరాళాలు ఇవ్వగలవు? మరియు కోట్, ఇది హోం మంత్రి అమిత్ షా వాదన అయినా లేదా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ అయినా ఇద్దరూ విషయాన్ని మార్చడానికి తప్పులను ఆశ్రయిస్తారు. ఒక పార్టీకి ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కంపెనీలు విరాళాలు ఇస్తాయని బాండ్ చట్టంలో పేర్కొన్నారా అని ఇండియా టుడే యాంకర్ అడగాలి. ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది జరిగి ఉంటే ఎన్నికలలో సమానత్వ సూత్రానికి విరుద్ధంగా ఉన్నందున ఈ చట్టం కోర్టులో చెల్లుబాటు కాకుండా ఉండేది. అమిత్ షా వాదన ప్రమాదకరమైనది, కుటిలమైనది. ప్రాథమిక అంశం ఏమిటంటే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు భావించింది. చట్టం లోపభూయిష్టంగా ఉంది, దాని అప్లికేషన్ తప్పుగా ఉంది మరియు దాని ప్రయోజనం తప్పుదారి పట్టించింది. నిజం ఏమిటంటే బాండ్లు ఈ అశాస్త్రీయ వాదనల ఆధారంగా ఇవ్వబడలేదు, అధికారం, దాడుల భయం మరియు కాంట్రాక్టుల ఆకర్షణ ఆధారంగా ఇవ్వబడ్డాయి. దోపిడీలో ముఠాలోని వ్యక్తుల సంఖ్యకు సంబంధం లేదు. 6,000 కోట్ల రూపాయలకు పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ ఆర్థికంగా అగ్రరాజ్యంగా అవతరించింది. ఏ ఒక్క పార్టీ దగ్గర కూడా ఇంత డబ్బు లేదు. ఈ బాండ్ల వెనుక కార్పొరేట్ సంస్థలు, బీజేపీల కుమ్మక్కు ఏమైనా ఉందా అనేది ప్రశ్న. మీరు కాంట్రాక్టును పొందడం లేదా దాడిని ఎదుర్కోవడం, లేకపోతే మీరు దానం చేయండి. ఈ నమూనా బయటపడుతోంది. దాడులు జరిపిన కంపెనీల నుంచి తాము బాండ్లు తీసుకోలేదని బీజేపీ స్పష్టం చేయాలి. ఆ తర్వాత ఒక కంపెనీ పదే పదే ఎందుకు దాడి చేయబడుతుందో, ఇంకా పదే పదే బాండ్లను ఎందుకు కొనుగోలు చేస్తుందో వివరించండి. ఈ దాడిని కంపెనీ బోనస్గా భావించినట్లు కనిపిస్తోంది. ఈడీ దాడి చేసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మార్కెట్లో బాండ్లను కొనుగోలు చేద్దాం, తినడానికి ఏదైనా తీపి ఉందా? ఎంపీల ప్రకారం బీజేపీకి విరాళాలు అందాయన్న సందేశం వచ్చింది. జాగ్రత్త. ఎమ్మెల్యేల వారీగా తమకు ఎంత అందజేశారో కూడా వెల్లడించాలి. కానీ అది ప్రశ్న కాదు. ఈ ప్రశ్న బెదిరింపుల ద్వారా దోపిడీకి సంబంధించినది. బాండ్లకు బదులుగా కాంట్రాక్టులు ఇవ్వడం మరియు కార్పొరేట్లు లొంగిపోయేలా మరియు నిశ్శబ్దంగా డబ్బు విరాళంగా ఇచ్చేలా భయానక వాతావరణాన్ని సృష్టించడం. ఒక కంపెనీ 500 కోట్లు 1,000 కోట్లు ఎందుకు విరాళంగా ఇస్తుంది? 16 లక్షల కంపెనీలు ఉన్నాయి. అందులో కేవలం 3,000 మంది మాత్రమే విరాళాలు ఇస్తున్నారు. వాటిలో కేవలం 30 లేదా 50 మాత్రమే 100 కోట్లకు పైగా విరాళాలు ఇస్తున్నాయి. బీజేపీకి 6,000 కోట్ల విరాళాలు వచ్చాయి. సుప్రీంకోర్టు కేవలం ఈ కారణంగానే బాండ్ను రాజ్యాంగ విరుద్ధమని భావించడమే కాకుండా పారదర్శకత లేనందున కంపెనీ మరియు ప్రభుత్వానికి మధ్య పొత్తుకు బలమైన అవకాశం ఉంది మరియు ప్రభుత్వం తన పార్టీకి బాండ్ను కొనుగోలు చేసిందో తెలుసుకోవచ్చు. ఈ సమస్య రైడ్లు మరియు రైడ్ తర్వాత కొనుగోలు బాండ్లకు సంబంధించినది. స్క్రోల్, న్యూస్ మినిట్ మరియు న్యూస్ లాండ్రీ డబ్బును విరాళంగా ఇచ్చిన మరియు దాడులకు గురైన కంపెనీల జాబితాను రూపొందించాయి. ఈ జాబితాలో పేర్లు నిరంతరం జోడించబడుతున్నాయి. రాష్ట్ర పోలీసుల దాడుల తర్వాత కూడా బాండ్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు మొత్తం 21 కంపెనీలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం వారు దాడి చేసిన తర్వాత బాండ్లను కొనుగోలు చేసినట్లు చూపిస్తుంది. ఉదాహరణకు ఫ్యూచర్ గేమింగ్పై 2022 నుండి 2023లో 4 సార్లు దాడులు జరిగాయి. ప్రతిసారి దాడి జరిగిన నెలలో లేదా కొన్ని రోజుల తర్వాత కంపెనీ 60 కోట్ల రూపాయల నుండి 105 కోట్ల రూపాయల వరకు విరాళాలను కొనుగోలు చేసింది. మేఘా ఇంజనీరింగ్పై 2019 అక్టోబర్లో దాడి జరిగింది. అదే నెలలో కంపెనీ 5 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. వేదాంత లిమిటెడ్ మార్చి 2020లో జరిగిన దాడి తర్వాత 7 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఆగస్టు 2022లో దాడి చేసినప్పుడు 3 నెలల తర్వాత 110 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. హీరో మోటోకార్ప్పై మార్చి 2022లో దాడులు జరిగాయి. 7 నెలల తర్వాత 20 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. నవంబర్ 2023లో డిఎల్ఎఫ్ గ్రూప్పై దాడి జరిగింది. 21 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను డిఎల్ఎఫ్ కొనుగోలు చేసింది. ఇది గతంలో ఏప్రిల్ 2014లో దాడి చేయబడింది. 5 ఏళ్ల తర్వాత 25 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినప్పటికీ ఈ విరాళం ఎవరికి అందించారనేది అస్పష్టంగానే ఉంది. రెడ్డి ల్యాబ్ నవంబర్ 2023లో దాడిని ఎదుర్కొంది మరియు అదే నెలలో 21 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. విఫలమైన సిల్కయారా టన్నెల్ నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన నవయుగ్ ఇంజనీరింగ్ అక్టోబర్ 2018లో దాడి చేయబడింది. కార్మికులను రక్షించిన న్యాయవాది హసన్ ఇంటిని తదనంతరం కూల్చివేశారు. దాడి జరిగిన 6 నెలల తర్వాత నవయుగ్ ఇంజనీరింగ్ SB నుండి 30 కోట్ల విలువైన బాండ్లను పొందింది. చెన్నై గ్రీన్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పై జూలై 2021లో దాడి జరిగింది మరియు 6 నెలల తర్వాత 40 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. డిసెంబర్ 2023లో జరిగిన దాడి తరువాత షిర్డీ సాయి కెమికల్ తదుపరి నెలలో 40 కోట్ల విలువైన బాండ్లను సేకరించింది. ఈడీ దర్యాప్తులో కెవెంటర్ గ్రూప్ 600 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. 4,000 కోట్ల విలువైన బాండ్లకు సంబంధించిన సమాచారం ఇంకా వెల్లడికాకపోవడం గమనార్హం. దాడుల తర్వాత బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీలు దోపిడీకి పాల్పడుతున్నాయా అనే ప్రశ్నలను ఇది లేవనెత్తుతుంది. ఈడీ యొక్క దాడులు ఈ కంపెనీలలో ఉపశమనం కలిగించాయా లేదా అనే దానిపై విచారణను ప్రేరేపిస్తుంది, తద్వారా వాటిని బాండ్లను కొనుగోలు చేయడానికి దారితీస్తుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో రైడ్ చేసిన కంపెనీలపై దర్యాప్తు పురోగతి, వాటి జరిమానాలు, బీజేపీకి విరాళాలు ఇచ్చేవారి గుర్తింపు వంటివి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్ నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పొందినట్లయితే నేరాలలో పార్టీల చిక్కుల గురించి సుప్రీంకోర్టు ప్రకటనను హైలైట్ చేశారు. సమాచారాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ 24 గంటల్లోగా వివరాలను వెల్లడించాలని స్టేట్ బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే యూనిక్ బాండ్ కోడ్లను అందించడానికి నిరాకరించడం వల్ల కంపెనీల నుంచి రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహంపై పారదర్శకత నిరోధిస్తుంది. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్పై కృష్ణ కౌశిక్ నివేదిక బీజేపీకి గణనీయమైన విరాళాలను వెల్లడిస్తుంది. ఈ విరాళాల ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తింది. బాండ్ల కొనుగోళ్ల ద్వారా నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ విరాళాల మూలాలను వెల్లడించాలని సవాలు విసిరారు. సోహ్రాబుద్దీన్ కేసులో హోంమంత్రి అమిత్ షాతో కలిసి నిందితుడిగా ఉన్న విమల్ పట్నీకి చెందిన వండర్ సిమెంట్ విరాళాన్ని బహిర్గతం చేయడం ద్వారా ప్రజలకు అవగాహన మరియు పరిశీలన చాలా అవసరం. ఇది ఎలక్టోరల్ బాండ్ల సందర్భంలో వ్యాపారం, రాజకీయాలు మరియు చట్టపరమైన చర్యల యొక్క సంక్లిష్ట పరస్పర చర్యను నొక్కి చెబుతుంది. సోహ్రాబుద్దీన్ విమల్ పట్నీ నుంచి డబ్బు వసూలు చేసేందుకు యత్నిస్తున్నట్లు విచారణలో తేలింది. తదనంతరం అతను గాంధీనగర్ సమీపంలో ఎన్కౌంటర్లో చంపబడ్డాడు. అతని భార్య అదృశ్యమైంది మరియు అతని సహచరుడు తులసి ప్రజాపతిని పోలీసులు చంపినట్లు వార్తలు వచ్చాయి. విమల్ పట్నీ కంపెనీ వండర్ సిమెంట్ 2023 ఆర్థిక సంవత్సరంలో 250 కోట్ల లాభాన్ని ఆర్జించిందని, 20 కోట్లు విరాళంగా ఇచ్చిందని తేలింది. ఈ బంధం సహాయంతో ఒక ముఠా ఏర్పడి దేశ వ్యాపారంలో గణనీయమైన భాగాన్ని నియంత్రించడాన్ని ఇది సూచించలేదా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియా టుడే కార్యక్రమంలో విరాళాలు స్వీకరించిన తర్వాత కూడా దాడులు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫ్యూచర్ గేమింగ్ విషయంలో దాడి తర్వాత బాండ్ కొనుగోలు చేయబడిందని గమనించబడింది మరియు బాండ్ కొనుగోలు చేసిన తర్వాత కూడా దాడులు నిర్వహించబడ్డాయి. ఆర్థిక మంత్రి ప్రతిస్పందనలో బలమైన లాజిక్ లేదు. బాండ్లను కొనుగోలు చేయడంలో కంపెనీలు తమ లాభానికి అనేక రెట్లు పెట్టుబడి పెట్టడం మరియు నష్టాల్లో ఉన్న కంపెనీలు కూడా బాండ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం విచిత్రం కాదా? న్యూస్లాండ్ హాలంతారీ మరియు న్యూస్మినిట్ మరోదాత టోరెంట్ గ్రూప్ గురించి సమాచారాన్ని వెలికితీశాయి మరియు దాని అనుబంధ సంస్థలైన టోరెంట్ పవర్ లిమిటెడ్ మరియు టోరెంట్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్లు దాతలుగా జాబితా చేయబడ్డాయి. 5 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కంపెనీకి 285 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించకుండా మినహాయించారు. దాదాపు 5 ఏళ్లలో ఈ కంపెనీ 185 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు ఇప్పుడు వెల్లడైంది. ఈ గ్రూప్ చైర్మన్ సుధీర్ మెహతా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులు. 2007 నుంచి 2015 మధ్య కాలంలో ఈ కంపెనీ బీజేపీకి 3.33 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చినట్లు న్యూస్లాండ్రీ దర్యాప్తులో తేలింది. హిందుత్వ వాక్చాతుర్యంతో ప్రజానీకం పరధ్యానంలో ఉండగా తెరవెనుక ఏమి జరుగుతుందో తెలియజేసేందుకు కొత్త సమాచారం నిరంతరం వెలువడుతోంది. బీజేపీ కంటే విపక్షాలే ఎక్కువ అందుకున్నాయా అనేది ఇప్పుడు వాదన. ఈ బంధం ద్వారా ప్రత్యర్థి పార్టీలను ఆర్థికంగా కుంగదీయకుండా కలిసి డబ్బు సంపాదించే కొత్త నెట్వర్క్ ఏర్పడింది. ఇంత గొప్ప స్కామ్ వెలుగులోకి వచ్చిన కార్పొరేట్ రంగం నుంచి ఒక్క గొంతు కూడా వినిపించడం లేదని మీరు గమనించారా? ఈ నిశ్శబ్దం ఆందోళన కలిగించడం లేదా? అనేక ప్రధాన వార్తాపత్రికలు ఈ ముఖ్యమైన స్కామ్ను లోతుగా పరిశోధించలేదు మరియు ఇప్పుడు వాటి నివేదికలు కూడా అదృశ్యమయ్యాయి. ఈ నిశ్శబ్దం ఆందోళన కలిగించడం లేదా? అమిత్ షా, నిర్మలా సీతారామన్ వంటి వ్యక్తుల నుంచి ప్రకటనలు పొందేందుకు మాత్రమే మోదీ ప్రభుత్వ మంత్రులను ఛానల్ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రకటనలు కేవలం ప్రభుత్వ ప్రతిస్పందనగా ప్రచారం చేయబడుతున్నాయి. స్నేహపూర్వక వాతావరణంలో ఒకట్రెండు ప్రశ్నలతో సెటిల్ చేసే బదులు ప్రశ్నల వర్షం కురిపించే ఈ అంశంపై ఆర్థిక మంత్రి గానీ హోంమంత్రి గానీ బహిరంగ విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించరు? మార్చి 16 ప్రధాని మోదీ ఇండియా టుడే కార్యక్రమంలో మాట్లాడనున్నారు. ఫిబ్రవరి 9 ఇట్నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో 37 నిమిషాల పాటు మాట్లాడారు. ఫిబ్రవరి 26 టీవీ 9 సదస్సులో 34 నిమిషాల పాటు మాట్లాడారు. మార్చి 7 రిపబ్లిక్ టీవీ సదస్సులో 34 నిమిషాల పాటు మాట్లాడారు. 10 ఒక్క బహిరంగ విలేకరుల సమావేశం కూడా నిర్వహించని ఎన్నికల్లో ఈ విధంగా టీవీల్లో కనిపించాలన్నది ప్రధాని వ్యూహంగా కనిపిస్తోంది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రధాని ఇంటర్వ్యూలు ఇవ్వకుండా మీడియా ఛానల్ కార్యాలయాల్లో ప్రసంగాలు చేస్తున్నారు. ప్రశ్న తలెత్తుతుంది, ఈ ల్యాప్టాగ్ మీడియా రాహుల్ గాంధీకి లేదా ఇతర ప్రతిపక్ష నాయకులకు 34 నుండి 37 నిమిషాల మాట్లాడే సమయాన్ని ఇస్తుందా? ఈ పరిస్థితి ఎలక్టోరల్ బాండ్ల స్కామ్కు అద్దం పడుతుంది. ఇక్కడ గరిష్ట విరాళాలు మరియు మీడియా స్థలం ఒక పార్టీకి ఇవ్వబడుతుంది. ఎలక్టోరల్ బాండ్ల గురించిన వార్తలు చాలా హిందీ వార్తాపత్రికలలో ఖచ్చితంగా అందించబడలేదు మరియు ఇప్పుడు కవరేజీ ఆగిపోయింది. ప్రజలను చీకట్లో ఉంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా అటువంటి ముఖ్యమైన కుంభకోణం గురించి ప్రజలకు తెలియదు. వార్తాపత్రికలు ఈ విషయాన్ని నివేదించడానికి తగినవిగా భావించవు. ఇది సంపాదకీయ స్వేచ్ఛలోంచి పుట్టిన నిర్ణయమా లేక ఒకరకమైన దాస్యాన్ని సూచిస్తుందా? ఈ విషయంపై చాలా వార్తాపత్రికలు మౌనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తులు ఈ వార్త గురించి స్వయంగా ప్రచారం చేయడం, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం మాత్రమే మిగిలి ఉన్న ఎంపికగా కనిపిస్తోంది. అయితే ఇది స్పష్టంగా ఆచరణీయం కాదు. సారాంశంలో, బాండ్ల గురించిన వార్తలు తారుమారు చేయబడ్డాయి మరియు సమర్థవంతంగా అణిచివేయబడ్డాయి. హలో, నేను రవీష్ కుమార్.